गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नारायण समारंभाम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपरा आनन्दैकरसप्रसारविलसन् मन्दस्मितास्यम् कृपापारीणम् निजभक्तमानसनवाम्भोजात भानोदयम् कालज्ञानविदग्रणिम् शिवकरम् काळीसमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्काली प्रसादाह्वयम् श्रीराघवम् दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम् निशाचरविनाशकरम् नमामि रामम् नमामि शङ्करस्य चरितागधामृतम् चन्द्रशेखरगुणानुकीर्तनम् नीलकण्ठ तव पादसेवनम् सम्भवन्तु मम जन्म जन्मनि सत्सङ्गत्वे निःसङ्गत्वम् निःसङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्त्वम् निश्चलतत्त्वे जीवन्मुक्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि 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 ॐ श्रीगुरुभ्यो नमः క్షేత్రాధీశ్వరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు వీరాంజనేయ స్వామివారి దివ్య చరణారవిందములకు గణపతి మహారాజుకి పంచముఖి ఆంజనేయ స్వామివారికి వారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మా గురు సోదరులు సాధన గురించి చక్కటి వివరణని మనకి అందించారు. ఆంజనేయ స్వామి వారిని చూసేసరికి వారిలో నిగూఢమై ఉన్నటువంటి ఆ భక్తి మనకి ఆంజనేయ స్వామి వారిని చూసేసరికి అంటే కోరికలతో ఉన్నవాడ వాళ్ళకి లిస్టు అంతా మొత్తం మొదలు పెట్టచ్చు అనుకోండి. నాకు మంచి భార్య నీవు, లేకపోతే మంచి భర్త నీవు, లేకపోతే నాకు పిల్లలు నీవు, చదువు నీవు, అదే అనుకున్నట్టుగా మంచి భారం కార్లు కొనేట్టుగా చెయ్యి, లేకపోతే మంచి ఉద్యోగా నీవు, ఉద్యోగంలో బాగా డబ్బులు రావాలి, ఇవన్నీ చాలా చిట్టా ఉంటుందండి. ఎంత చిట్టా ఉన్నా అవన్నీ ఖర్చు అయిపోయేవే. ఏది మామూలు కామముతో కూడినటు కోరికలతో ఉండేటువంటి ప్రపంచంలో ఏవి కోరుకున్నా అవన్నీ మరలా మరలా బాగా తిండి పుస్తున్నటువంటి వారికి పాపం సరి అయిన పదార్థం అందటం లేదనుకోండి, ఏదో లేమితనం చేతనో కాస్త డబ్బులు ఇవ్వడకపోవడం చేతనో సరిగ్గా పదార్థాలు లభించడం లేదని ఆంజనేయ స్వామి మిమ్మల్ని తలుచుకుంటే బాగా భోజనం ప్రసాదం వస్తుందని తెలుసు. అయ్యా నాకు మంచి భోజనం పెట్టిచ్చయ్యా అన్నాడు. కాకపోతే భోజనం ఆ పూటకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత పూటకు మళ్ళా వెతుక్కోవాలి. నేను ఇంతకు ముందు చదివిన చిట్టాల్లో ఉన్న కోరికలన్నీ అంతే, లేకపోయినంత వరకు ఉన్న కావాలి కావాలని కోరిక, వచ్చిన తర్వాత పిల్లల్ని ఎప్పుడు స్కూల్కి పంపిద్దామా అని చూస్తారు. పుట్టేంత వరకు పుట్టలేదని, పుట్టిన తర్వాత బాబోయ్ పడలేకపోతున్నానండి ఈ పిల్లలతో, నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి, మా చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలు ఇవ్వడం. సరే బోర్లేని అష్ట కష్టాలు, ఒక కష్టమా? ఎందుకంటే కొంతమంది దీక్షలు చేయమంటే సరిగ్గా చేయరు, కొంతమంది ఉంటూ ఉంటారు అంటూ ఉంటారు మేము ఉద్యోగం చెయ్యాలండి, తెల్లవారుజాము లేవాలంటే ఎంత కష్టం అండి, మళ్ళీ ఉద్యోగంలో నిద్ర వస్తుందండి. కాబట్టి మాతాజీ గారు మీరే అనుకోకపోతే ఆ దీక్ష కూడా మీరే చేశారంటే అని మేం మాత్రం తెలివి తక్కువాళ్ళనుకున్నారా? అలాగే తప్పకుండా అలాగే చేస్తాం. మీరు భోజనం మానేయండి 41 రోజులు, మీరు భోజనం మానేయండి, భోజనం మానేసి మీరు అపక్వాహారంతో ఉండండి, అలాగే మేము దీక్ష చేస్తాం. ఉండలేడే అలా ఉద్యోగానికి వెళ్ళొచ్చుగా అపక్వాహారంతో. అపక్వాహారం అంటే వండనివి తినడం, బోళ్ళని రోజులు ఉండొచ్చు, నెలల వారి ఉండొచ్చు, బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఒక యాగము గట్ట ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం మొదలు పెట్టామంటే ఆ పక్కవాహారం మీదే ఉంటాం. మీకేమన్నా సన్నగా చిక్కినట్టు ఎప్పుడైనా కనిపిస్తానా? కనిపిస్తేనేమిటండి, పేపర్ వేపింగ్ చేసి పెట్టాడు బాబు గురుదేవులు, పేపర్ వేపింగ్ చేసి పెట్టే. ఏమండి అలా అలా అనుకుంటే ఆంజనేయ స్వామి వారు ఏమి తిన్నాడని అంత పుష్టిగా, అంత పొడుగ్గా, అంత పెద్దగా, అంత బలంగా ఉన్నాడండి ఆయన? రామనామాన్ని దురుకోవచ్చు. భక్తి అంటే కనిపించేది కాదు, భక్తి అంటే భగవద్భక్తులని ఎవరిని అనుకున్నా మనం? రామదాసు వారి కీర్తనలు పాడారు, కబీర్దాస్ వారి కీర్తనలు పాడారు, అలాగే మరి నామదేవుడు, జ్ఞానదేవుడు, తుకారాం ఇత్యాది మహాత్ములు ఎంతెంతో మంది భగవంతుని పొగిడారు, పాటలు పాడారు, అవన్నీ మనం పాడుకుని అప్ప ఆ రామదాసు వారి కీర్తన అండి అనుకుంటున్నాం. కానీ కీర్తనలు ఒక్కటే పాడి కూర్చున్నారా వారు? దానికి కావలసినటువంటి చర్యని వారు ఆచరించారు. పాటలు పాడి కూర్చోలా, అష్టోత్తర శతనామాలు అని కూర్చోలా, కేవలము జపమాల మాత్రమే జపం చేసి కూర్చోలా, వారి నిత్య ఆచరణ పద్ధతుల్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పథ్యం ఎక్కడుందయ్యా అంటే రోగం తగ్గాలంటే మాత్రం ఒకటే వేసుకుంటే చాలదు, దాన్ని తగిన పథ్యం చెయ్యాలి. మాత్రం ఉన్నా లేకపోయినా పథ్యం ఒకటే చేస్తే తగ్గిన రోగాలు ఉంటాయి. ఏమండి లంఘనం పరమ ఔషధం అంట, విరోచనాలు అవుతున్నాయంటే లంఘనం కట్టేస్తే ఇన్పుట్ లేకపోతే అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము అట్లాగే చేస్తున్నాం. ఒక చోటికి ఎక్కడికన్నా వెళితే సరిగ్గా బాత్రూమ్లు అవి ఇవ్వడం, ఒకవేళ బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే భక్తులు ఎక్కడికి మాత్రం వెళ్ళిపోతున్నారా, మేము కూడా వచ్చేస్తున్నాం అంటారు. వాళ్ళు వస్తే నేను ఎక్కడ వెళ్ళండి బాబు? అందుకని ఓహో బాబు నా గురుదేవులు ఉపవాసం సరిగ్గా చేయట్లేదని, ఓహో ఇట్లాంటి క్రమం ఇచ్చినట్టున్నారని ఇన్పుట్ మానేశామనుకోండి, ఏదో కాస్త ఇంకింత నీరసం రాకుండా కాస్త దేవుణ్ణి తలుచుకునేది, కాస్త ఏదో కాస్త పాలో, కాస్త మజ్జిగో కాస్త తీసుకుంటూ సరిపెట్టేశామనుకోండి, సరిపెట్టేసి ఏమైపోతుంది? అక్కడ టాయిలెట్లు అవసరం ఉండదు. ఎందుకంటే ఆచరించాను కాబట్టి, పద్ధతుల్లో ఉన్నది కాబట్టి చెబుతున్నా. ఇన్పుట్ లేదు అవుట్పుట్ లేదు, ఆగిపోతుంది. మా గురు సోదరులకైతే ఏడుపు పర్యంతం చేస్తుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకేమో మంచి ఇల్లు ఇస్తారు ఉండడానికి. పాపం పిలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం చిన్న వాళ్ళు వాళ్ళు ఏదో రైలు పెట్టే హౌస్ పాపం వాళ్ళని. ఇక్కడే మన ఎక్కడో జరిగింది లేటెస్ట్ గా, కంభం అక్కడ పాపం లేడీ రైలు పెట్టవచ్చు. పాపం భార్య భర్తలు ఏదో ఇద్దరు పిల్లలు, పాపం సామాన్య కుటుంబం. ఎన్నాళ్ళ నుంచో పాపం అమ్మ వచ్చి సత్సంగం చేసి పెట్టండి అమ్మా, సత్సంగం చేసి పెట్టండి అమ్మా. వెళ్ళిన తర్వాత కార్యక్రమం ఓపెన్ చేసిన తర్వాత మనం ఆపం కదా, తెల్లవారుజామున ప్రార్థన సుప్రభాతం దగ్గర నుంచి. అలా అయితేనే మమ్మల్ని భరించడం చాలా కష్టం అండి. పిలవకండి ఎవరు, పిలిస్తే చాలా కష్టం. అంటే డబ్బులు భోగభాగ్యాలు అడగం సుమా. తెల్లవారుజామున మూడింటికి మాత్రం లేవదు అంతే. అయ్య బాబే మూడింటికి లేవడమే, మాతాజీ గారు ఉంటే ఉండండి, మీ ఆశ్రమంలో ఉండి మాకు ఇలా రాత్రి వచ్చి చెప్పి వెళ్ళిపోవచ్చు చాలు. ఏమండి పైపి అంటూ ఉంటారు మమ్మల్ని పిలిచి, అమ్మా ఈ మూడు రోజులకే మేము 10 రోజులు నిద్రపోయినా మాకు మాకు ఇంకా ఈ తగ్గలేదు, మీరు రోజు ఇంట్లోనే ఉంటారు ఎట్లా ఉంటుంది అని. అంటే నిద్రలో ఉన్నారా బలం? ఏమండి నిద్రలో ఉంటుందండి బలం? నిద్రలో ఉండదు, పుష్టికరమైనటువంటి ఆలోచన సరళిలో ఉంటుంది బలం. భగవంతుని ఆలోచిస్తే మంచి బలం ఏర్పడుతుందండి. ఆ బలానికి మంచినీళ్లు గాని, టానిక్లు గాని, హార్లిక్స్లు గాని, బామిటాలు గాని, ఇంకా మీరు ప్రపంచంలో కనిపించే ఏ బలాలు తీసుకోండి, అవన్నీ నిర్బలాలే దుర్బలాలు. అసలు బలమైనటువంటిది ఏంటంటే మీరు ఏది తీసుకుంటున్నారో అది ఒక్కసారి మన ఇష్ట దైవాన్ని హాయిగా ప్రార్థించుకుని ప్రహ్లాద్ కుమారుడు ఏం చేశాడు, పానీయములు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ ఏమండి సంతన శ్రీమన్నారాయణ పాద పద్మయుగలి ధ్యానామృత స్వాద సందానుండి మరచన్ ఏతద్ విశ్వమున్ భూవర. ఆయన ఏ చర్య జరుగుతున్న ప్రతి కదలికలో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ. మరి మన ఆంజనేయ స్వామి వారు ఈయన దగ్గర ఏమి వింటామండి, రామ్ 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 అనే వింటాం. వినేసరికి అక్కడ ఏమున్నది, సాధన పరిపూర్ణంగా ఉంది, సాధన కనిపించి నట్టుగా లేదు, నట్టులు లేవు అక్కడ. సాధన చేస్తున్నట్టుగానే ఉన్నానండి కానీ మనసు ఏంటో అంటాం, నట్టులు లేవు అక్కడ. మహాత్ముల దగ్గర ఏమి లేదు, నట్టులు లేవు. నట్టులు లేకపోయేసరికి ఏమవుతుంది అక్కడ, అది పరిపూర్ణమవుతుంది. అందుకని మనం ఎవరిని ప్రార్థించుకోవాలి అక్కడ, మా గురు సోదరులు చెప్పారు మీరు గుర్తించారో లేదో, గురు గీతను బోధ చేసినటువంటి పార్వతీదేవి చేసిన ఈశ్వరుడు ఎవండి, గురు గీతని పొందినటువంటి పార్వతీదేవి దానిని చక్కగా మాటి మాటికి ఆచరించుకుంటూ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఏమండి, దాన్ని ఆచరించి చూపించినటువంటి ఆంజనేయ స్వామి వారు, మొత్తం అంతటికీ జ్ఞానస్వరూపం అనేటువంటి జ్ఞానగురు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు, ఇందరి మధ్యలో మనకి ఇంత ప్రశాంత వాతావరణంలో కూర్చుంటే మనసు ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్తుందా, దౌర్భాగ్యం ఉంటే తప్ప. దౌర్భాగ్యం అంటే నువ్వు తెచ్చుకుంటే తప్ప, నీ మనసుతో సంసారాన్ని తెచ్చుకున్నావు అనుకో, తెచ్చుకుంటే అది ఎప్పటికీ తొలగదు. ఇంట్లో కొత్తగా ఇల్లు కట్టుకున్నా పాత ఇంట్లో సామానంతా తీసుకొచ్చి కొత్త ఇంట్లో పెట్టుకున్నారండి, ఒక 10 రోజులు అయ్యేసరికి కొత్త ఇల్లు కూడా ఎలా ఉంటుంది, గోడలన్నీ కొత్తగా ఉంటాయి కానీ సామాన్లన్నీ అవే ఉంటాయి. ఒక ఆయన ఎవరో అనుకున్నారట, బాబు ఈ సామాన్తో పడలేకపోతున్నాను, సామాన్ ఏమైనా సరే అమ్మేద్దామని పాత ఇల్లు పాత సామాన్ అంతా మానేసేసి కొత్త కట్టుగుడ్డలతో మాత్రమే వచ్చాడు, కట్టుబట్టలతో మాత్రమే కొత్త ఇంట్లో ప్రవేశించాడండి. ప్రవేశించిన తర్వాత ఆ అమ్మక్క ఈ అమ్మక్క అన్నయ్య ఈ బావ అందరూ ఒకేలా రావడం మొదలుపెట్టారు. వెళ్తాం వచ్చేవాళ్ళు కూర్చోడం లేకపోతే ఎట్లా మొదలైంది. సరే బాబు ఎలాగోలా సర్దుకున్నట్టు వాళ్ళు వస్తారు పోతారు, ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తారు రెండు సార్లు వస్తారు, వాళ్ళు వస్తారని ఇవి సంసారం అంతా పెంచుకుంటే నేనెట్లాగా అనుకున్నట్ట. అంతలోకి వీళ్ళు పార్టీకి వెళ్ళారట, ఆ పార్టీలో వాళ్ళందరూ ఈ సామాన్ల గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారట. వాళ్ళ ఇంట్లోనే సోఫా సెట్ ఉంది, అంత బాగుందో, పైగా 50% సేల్స్ వస్తుందట హైదరాబాద్ లో తెలుసా, మీకు తెలీదా, అడక్కండి నాకు తెలీదు. మంచం దగ్గరండి, మంచం అంతా అటుపక్క ఇటు ఒక రెండు పీరువాలట ఒకటేంటి ఏమండి. అలా ఎప్పుడైతే ఒక్కదానికి మనసు దాస్యం చేసిందో ఇల్లంతా సామాన్లతో, ఇంటికి సామాన్లతో ఎలా నింపుకుంటున్నామో మన ఈ హృదయం అనే ఇంటిని కూడా ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు అనేటువంటి వాటి చేత దీన్ని పూర్తిగా నింపేసుకుంటున్నాం. ఖాళీ ఎక్కడ రండి, లోపల ఉన్నటువంటి హృదయంలో ప్రకాశించేటువంటి భగవంతుణ్ణి చూడడానికి ఖాళీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అందుకని దాన్ని విశాలం చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందరా మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన ఇల్లు చక్కబెట్టుకుంటే అప్పుడు విశాలమైనటువంటి ప్రపంచంలో ఏమున్నదో దాని యొక్క నిజమైనటువంటి పరిస్థితిని మనం అనుభవించగలుగుతాం. అందుకని హనుమంతుడు ఏం చేశాడు? ఆయన హృదయం ఎప్పుడు విశాలంగా ఉంచుకున్నాడు. ఇలాంటి మనం అనుకునేటువంటి ఈ సంకల్ప వికల్పాలనే ప్రపంచ సంకల్పాలు ఎప్పుడు పెట్టుకోలే ఆయన? నిరంతరము కూడా ఆచార్యుని ఇంకో చక్కని మాట చెప్పారు, ఎవరు? విద్య నేర్పించినటువంటి వాడు చిన్నప్పుడు అంజనీ మాతకి పుట్టిన తర్వాత విద్యను సూర్యుడి దగ్గర నేర్చుకున్నట్ట. కానీ భగవద్గీతలో చెప్పినట్టుగా శ్రీ గురు ఎవరు, జగద్గురుదేవులైనటువంటి గీతాచార్యుడు చెప్పినట్టుగా శ్రీరామచంద్ర ప్రభువును ఆశ్రయించిన తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ చేశాడు. ఆయన అన్ని విద్యల్లో కల్లా గొప్ప విద్య ఏది? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యని నేర్చుకున్నటువంటి ఏ సాధకుడు మానవుడైతే ఉన్నాడో ప్రతిమ శాస్త్రాలన్నిటి యొక్క విలువ అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు దాకా శాస్త్రాలనేటువంటి చిక్కులో ముడిపడ్డమే తప్ప ఆ ముళ్ళు విప్పుకోవడం చాలా కష్టంగా ఉంటుందట. ఎందుకంటే మా గురు సోదరులందరూ బాగా చదువుకున్నవాడు. నిరక్షర కుక్షిని ఈ అన్నే, కానీ అన్ని శాస్త్రాలు చదివి వారు కూడా సరదాగా మాట్లాడుకుంటుంటాం. మేము ఎప్పుడు సత్సంగమే, గురుదేవుల అనుగ్రహం నిజంగా నాకు అటువంటి సోదరులు ఇచ్చారు. ఇంకా సోదరులు రావాల్సిందండి. కానీ పాపం ఏదో శరీరం కదా, దానివల్ల రాలేకపోయారు. అందరినీ కనుక్కుంటే ఎన్ని శాస్త్రాలు చదివినా స్వామివారి గురుదేవుల పాదాలు పట్టుకున్న తర్వాత అన్నిటినీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శాస్త్రాలు గొప్పగా చదువుకున్న వాళ్ళకి ఏమొస్తుంటే మహాత్ముల దగ్గరికి వచ్చిన తర్వాత నమస్కారం పెడితే ఏమన్నా అనుకుంటారేమో, అందరూ చూస్తున్నారేమో, ఇంత పండితుడు నమస్కారం పెట్టినా అనుకునే వాళ్ళట. అనుకుంటే స్వామివారి గురుదేవులు ఒక్కసారిగా కొంచెం వంచిన ఆలస్యం ఒక్కసారి వెళ్తే భడేళ్ళు ఒక దెబ్బ వేసేసరికి తెలియకుండానే సాక్ష్యంగా పడేవారు. తెలియకుండానే సాక్ష్యంగా పడినటువంటి వాళ్ళకి ఏమైందో తెలీదు. ఒక ఇన్ని ఈ లోకంలో నేర్చుకున్న శ్లోకాల యొక్క విలువ అంతా ఒక్కసారిగా ప్రకాశించేదట. ఈ అలౌకికమైనటువంటి ఆనందం ముందు ఇప్పటిదాకా చదివినటువంటి చదువులకంత సారమేమిటి? ప్రహ్లాదులు చెప్పలా, చదువుల్లోకెల్లా మర్మమెల్లా చదివి తండ్రి. చదువుల్లో ఉన్నటువంటి మర్మమంతా మూలమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఆంజనేయ స్వామి వారు చెప్పిందేంటి? రామ అనే రెండు అక్షరం మనకి నేర్చుకుని మన పెద్దలందరూ మనకి నేర్పించిందేంటి? గురు అనే రెండు అక్షరాలు. పోనీ ఎక్కడికన్నా వెళితే ఇంకొక దేవుడి దగ్గర ఉండేదేంటి? శివ అనే రెండు అక్షరాలు. ఏమండి మరి ఇంకా మనకి కావాల్సిన అమ్మ అయ్యా ఇంకేం కావాలి? రెండే అక్షరాలు. రెండెందుకు ఇచ్చారు? మనలో ద్వైతం ఉంది కనుక. రెండు అక్షరాల నామం ఎందుకున్నది? మనలో ద్వైతం ఉన్నది కనుక. ఈ ద్వైతం అనేటువంటి మనలో నేను నాది అనేటువంటి రెండిటికి మూలమైనటువంటిది ఏంటి? ఈ ద్వైతం హరింపచేసేటువంటిది అద్వైతమైనటువంటిది ఒక్కటే, ప్రణవము ఓంకారం అనేటువంటి. మనకి ముందుగా సాధనకి పెద్దలు మహాత్ములైనటువంటి వారు మనకేం నేర్పిస్తారు? ముందరగా మనకి ఓం అనేటువంటిది. మన పిల్లలు చూడండి, ఓం తేలిగ్గా అంటుంటారు. మనం కొంచెం పెదాలు చూపించి ఔ మనం కూడా వాళ్ళు కూడా ఏదో పెదాలు ఔ అనుకుంటుపోయి ఇంతకు ముందే అయింది. ఒక పిల్లని చూసొచ్చా ఓం అనడం తేలిగ. కానీ ఓం అనేటువంటి శబ్దము దాని అది ఎంత గొప్పది అంటే ఒక ఆకాశానికి గుణమైన శబ్దము ఖాళీగా ఉంటే అది చెవు దగ్గర పెట్టుకుంటే కుండ ఖాళీగా ఉన్న ఖాళీ కుండ చెవు దగ్గర పెట్టుకుంటే ఓంకారం వినిపిస్తుంది. సామానం పెట్టుకుంటే వినిపిస్తుంది అండో. ఖాళీ చేసినటువంటి శంఖము, ఖాళీ చేసినటువంటి ఒక గవ్వ సముద్రం దగ్గర దొరికినటువంటిది చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకారం వినిపిస్తుంది. ఖాళీగా ఉన్నటువంటి చెంబు చెవు దగ్గర పెట్టుకుంటే ఓంకారం వినిపిస్తుంది. సామానమో నీళ్ళో ఉంటే, పెరుగు పాలో ఉంటే వినిపిస్తుంది. అలాగే మన మనస్సు కూడా ఖాళీగా ఎప్పుడు అట్టే పెట్టుకుంటామో, ఖాళీ చేసుకుంటామో, అటువంటి హృదయం నుంచి మారుమోగేటువంటిది ఏది? ప్రణవం అనేటువంటి ఓంకారం. అన్నిటికీ కూడా మూలమైనటువంటి అన్ని మంత్ర అనుష్ఠానాలకి మూలమైనటువంటిది ఏది? ప్రణవము. ఓంకారము లేనటువంటి మంత్రము శిరస్సు లేని మొండెము లాంటిది. శ్రీ గురుదేవులు చెప్తుండే ఓంకారం లేనటువంటి మంత్రము శిరస్సు లేని మొండెము లాంటిది. ఇప్పుడు మూలమైనటువంటిది ఏంటి? ఓంకారం. అటువంటి ఓంకారమే మన స్వరూపంగా మనం మనలో మారుములో గాలి మనం కూర్చునేసరికి మరి కలుసుకోవడం ఆలస్యం, అనుకోవడం ఆలస్యం. హనుమంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందు ఏ నామంలో ఉండేవారు? శ్రీ గురుదేవులు చెప్తుండేవారు ఎప్పుడు కూడా రామ్ 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 అంటానికి ఓం అనే దానికి తేడా లేదు. ఓం రామ్ అని అని స్వామివారు ఎప్పుడు నిరంతర ధారగా ధారణ చేస్తుండేవారట. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అది ఒకవేళ చేయలేకపోతున్నాం ఎవరితోనో చెప్పుకుంటే. అందుకని సాధకుడు ఎప్పుడు కూడా పదిలంగా సంవత్సరమైన ఒక గురువు దగ్గరికి చేరి తన మనస్సు కలిగినటువంటి బాధల్ని చెప్పుకుని దాని మనశ్శాంతికి ప్రధానమైనటువంటిది పొందవలసిందే తప్ప రోడ్డును పోయేవాడికో తెలియని వాడికో చెబితే ఏమవుతుంది? మనశ్శాంతిగా నేను సినిమాకి వెళ్తున్నా నువ్వు కూడా రా అంట. ఎంతమంది పోటీలా? లేకపోతే ఏదో నాకు వ్యసనం ఉన్నది, నువ్వు కూడా కాదు రే పిచ్చివాడా, నువ్వు ఒక మగవాడవేనా, నువ్వు ఇది మాత్రం కాల్చకపోతే నువ్వు మగవాడవేనా అని ఇట్లాంటి దురలవాట్లకి ఇప్పుడు ప్రపంచంలో మన పిల్లలందరినీ పట్టుకోవడం ఎంత కష్టంగా ఉంది. దాని నుంచి ముందర మనం మనకు కావలసినటువంటి మన చేతిలో మన పిల్లలు ఉండాలి అంటే ముందర పెద్దలు చూచా తప్పకుండా ఆచరించాలి. మాటలతో కాదు, అహంకార మమకారాలతో కాదు, ఈర్ష అసూయలతో కాదు. ఇవన్నీ ఉంటే మాత్రము ఆ ప్రణవోపాసన దక్కనే దక్కదు. అందుకని మన మనసుకు కలిగినటువంటి విషయాన్ని సాధనకి అడ్డొచ్చేటువంటిది ఆ పరంధాములతోనే మనం మొరబెట్టుకోవాలి. హృదయమా దిగులు పడకుమా, ధైర్యము చేకొనుమా. హృదయమా దిగులు పడకుమా, ధైర్యము. ధైర్యము చేకొను మా, ధైర్యము చేకొను మా. హృదయమా దిగులు పడకు మా, ధైర్యము చేకొను మా. హృదయమా దిగులు పడకు మా, ధైర్యము ధైర్యము చేకొను మా, ధైర్యము. వేదన చెందుచు సడలి కృషి, వేదన సడలి కృషి, ఆ వేదన చెందుచు సడలి కృషి, ఆ వేదన సాధన ధైర్యము చేకొను మా.
కామముతో నిశ్చల మనసుతో నిష్కామ నిశ్చల మనసుతో నిశ్చల మనసుతో ఆర్తితో బహు భక్తి భావనతో ఆర్తితో బహు పడకుమ
కాస్త ఇంత స్కాన్ చేస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుందని బిజినెస్ ఎవరు పోగొట్టుకుంటారండి? ఇవాళ రేపే కదా మరి బిజినెస్, మరి ఇక్కడ కూడా అధిక లాభాలు రావాలి. కనీసం కొంతసేపు అయినా మన ఏకాగ్రత అనేది మనసుకు వస్తే, నిన్న మనం ఏం చెప్పుకున్నాం, అమ్మాయి కూర్చో, ఉత్తర కుమారుడు లాగా లేచో, పర్వాలేదు కూర్చో, ఏం పర్వాలి, అన్ని పనులు బాగానే అవుతాయి, కూర్చో. ఇక్కడ ఏ పనులు చేయాలి వాడు చేయిస్తాడు, ముందర మనం ఏకాగ్రతగా ఉండగలిగితే. ఇలా పరిగెత్తికెళ్తున్న కొలిది పరిగెత్తిస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆ పరుగులో మనం కూడా వెళ్ళిపోతాం ఏమండి. అందుకని ఆ పరిగెత్తి మన చివరి గడి రాకముందే మనకు కావలసిన మనం ఏర్పరచుకుంటే వాళ్ళ పిల్లని ఆయన రక్షించుకోడండి. మనకన్నా రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఎక్కువ అంటారు? ఎవరికండి? భగవంతుడికి. మనకన్నా రెస్పాన్సిబిలిటీ వాడిది, సర్వసృష్టి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మనమేంటో మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, ఎంత అవివేకంలో ఉన్నామంటే మనమే చేస్తామనుకునేది. ఒక ఆయన ట్రైన్ ఎక్కట, ట్రైన్ వెళుతూ ఉంది, ఒక ఆయన సామాన్తో పాటు ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ఎక్కిన ఆయన సామాను నెత్తి మీద భుజాలన తగిలించుకుని అలాగే నిలబడ్డాట సీట్లు ఖాళీ లేవు కూర్చోవడానికి. సామాను నించడు, మనిషి నుంచునే ఉన్నాడు, సామాన్ కింద పెట్టాడు. ఈ రైలు చిక్ 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 వెళ్తూ ఉంటుంది కదా, పాపం అటుపడను ఇటుపడను నానా అవస్థలు పడుతున్నట్ట. ఈ కూర్చున్న వాళ్ళు అన్నారట, ఏమయ్యా ఎంతసేపు ఆ సామానం మోస్తావు, కొంతసేపు ఆ సామానం అన్న కింద దింపొచ్చు కదా, కింద దింపుకొని నీకు బాగుంటే ఆ సామానం మీద నువ్వు కూర్చోవచ్చు కదయ్యా అన్నట్ట. అంటే ఆయన అన్నట్ట, పోపోవయ్యా బుద్ధి లేదు నీకు, ఈ రైలు మనని మోయడమే కాకుండా మన సామాన్ని కూడా మయమంటావా? ఈ రైలు మనని మోయడం కాకుండా సామాన్ని కూడా మయమంటావయ్యా, నీకు బుద్ధుందా లేదా అన్నట్టండి. సామాన్ మోసాయ ఈ కూర్చున్నాయని అన్నట్ట, ఏమయ్యా నిన్ను నువ్వు మోసే సామాన్ కూడా రైలే మోస్తుంది, కాని హాయిగా పెట్టుకోవడానికి ఖాళీ ఉంది సామాన్ పెట్టుకోవడానికి, రైలే మోస్తుంది. నిన్ను మోసింది రైలు, నీ సామాన్ మోయదా ఏంటి? నీ సామాన్ కూడా రైలే మోస్తుంది. నీ కర్మదాలి నువ్వు అనుకుంటున్నావు, నా సామాను నేనే మోసుకుంటున్నాను, తెచ్చి పెట్టుకుంటున్నావు నీ కర్మ నువ్వు. ఇదే కర్మయోగం అండి. నీ కర్మ నువ్వు తెచ్చి పెట్టుకుంటున్నావు, చక్కగా అవకాశం ఇచ్చాడు భగవంతుడు. నన్ను సృష్టించిన వాడే నా పిల్లలను కూడా సృష్టించాడు. నన్ను ఏ మార్గంలో ధర్మ మార్గంలో నడవమన్నాడో నేను నడిస్తే నా పిల్లలు కూడా ఆ ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. తప్పకుండా చూడండి, తల్లిదండ్రులు ఎవరైతే పొద్దున లేచి ఇంటి ముందున్నటువంటి తులసమ్మకి నీళ్లు పోసి పెంచుతూ ఉంటారో, ఒక పక్కన గోమాత ఉంటుందో, మరొక పక్కన పెద్దలంటే ఆదరాభిమానాలు ఉంటాయో, పిల్లలు కూడా ఆత్రోవనే ఉంటారు. పెద్దలు ఆచరించినా పిల్లలకి ఎక్కడి నుంచి ఎవరు నేర్పే వాళ్ళు ఎవరు ఉంటారు? టీవీలే నేర్పుతూ ఉంటాయి వాళ్ళకి, ఇప్పుడు వచ్చే కంప్యూటర్లే నేర్పుతూ ఉంటాయి. ఏది దుర్జన సాంగత్తి, దుర్జన సాంగత్యం ఆ విధంగా వాళ్ళకి సజ్జన సంగతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అదేవిధంగా ఇలాగే ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? అలాగే మనం అనుకుంటున్నాము నాకే కష్టాలు వస్తున్నాయి నేనే మోస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఇవి కూడా భగవంతుడే అటువంటి శక్తినిచ్చి కష్టం వచ్చినప్పుడు కూడా ఒరే నీకు అటువంటి ఓర్చే శక్తి ఓర్పును నీకు ఇస్తున్నాను రా, కానీ నువ్వు సరైన మార్గంలో పెట్టుకో నీ మతిని, లేకపోతే నువ్వు ఆయన మోస్తున్నా ఆ తల మీద మోసుకుంటూ దెబ్బలు ఎలా తగిలించుకుంటున్నాడో నువ్వు కూడా నేను మోస్తున్నా అనుకుని నీ మీద వేసుకుని నువ్వు మోసుకుంటున్నావు అంతే, దెబ్బలు తగిలించుకుంటున్నావు, కర్మను తెచ్చి పెట్టుకుంటున్నావు. అలాగే మన పిల్లలు మన మంచి విషయాన్ని పిల్లలు నేర్చుకోవాలంటే ఎలా ఉంటుంది? ఒక ఇంట్లో పాపం వృద్ధ మాతాపితరులు ఉన్నారట, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఈ ఇప్పుడు సోషలిజం కదండి, ఇప్పుడు సోషలిజం కాదు, పూర్వం సోషలిజమే నిజమైన సోషలిజం, అందరూ కలిసిమెలిసి ఉండడం, వసుదైక కుటుంబం లాగా కలిసిమెలిసి ఒకే కుటుంబం లాగా ఉండడం, ఏదైనా కష్టం వచ్చినా ఇష్టం వచ్చినా శుభం వచ్చినా అభం వచ్చినా మొత్తం అందరూ హాల్లో కూర్చునేవాడు ఇలా, అంతే కదండి ఇలా కూర్చునేవాడు. ఆ పంక్తి మొదలు పెట్టారంటే ముందరంతా మగవాళ్ళు పిల్లలు అయిపోతే తర్వాత ఆడవాళ్ళందరూ కూర్చునేవాళ్ళు, మళ్ళీ పిల్లలందరూ ఆడవాళ్ళకి వడ్డం చేసేవాళ్ళు, ఎంత బాగుండేదండి. ఇప్పుడు ఎక్కడండి? పెళ్లి అవ్వకముందే ఆలోచిస్తారు పెళ్లిన తర్వాత వాళ్ళు వేరు పెట్టాలని, తథాస్తు దేవతలు తథాస్తు కొడతారు అంతే కదా. ఆ తర్వాత రాగానే బయట వేరు కాపురం, వేరు కాపురం వచ్చిన తర్వాత ఎవరమ్మా హాస దూరం వస్తే కాపు ఇచ్చేవాళ్ళు వినలేదు అని ఈమె చెప్పుకోను వాళ్ళు చెప్పుకోను సరిపోదు. కానీ ఎక్కడ అది ఎవరు అక్కడ ఆదరించే వాళ్ళు కాని అభిమానించే వాళ్ళు కాని ఎవరు కనిపించలే కనిపించరు. ఇదేదో పోయింది అబ్బాయి అందుకని ఒక పాప ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళకపోతే నిన్ను నన్ను పొగడదు. మనకి ఇంటర్నెట్ ఉందండి, కనుక్కోండి బాబూజీ www.babuji.org. దాని ద్వారా ఎక్కడెక్కడ కార్యక్రమాలు అవుతున్నా అవి ఇంటర్నేషనల్ గా కూడా మనకి మనకి ఈ బోధన వింటూ ఉంటారన్నమాట, జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉంటారు వాళ్ళు, వింటూ ఉంటారు. అందుకని ఆ పెద్ద వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కదా, ఈ పిల్లలు ఇప్పటి వాళ్ళేమో పార్టీకి రావడానికి ఏమా పనుందా అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఏమా వెళ్ళిపోమా తను రావాలేమ్మా నాకు కూడా అమ్మా వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళండి ఏమన్నామ్మా వెళ్ళండి వెళ్ళినమ్మ ఆ ఫోటోలు వస్తున్నామ్మా కుదండి ఎలాగోలాగా ఉంటారని అలా ఉందా అవి వెళ్ళనమ్మా వాసుదేవా. సరే పెద్దవాళ్ళు పాపం ఈ కుర్ర భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళు పార్టీలకు వెళ్తూ ఉంటే ఇతర ఫ్రెండ్స్ పార్టీలు రావడానికి వీళ్ళ ఇంట్లో పాపం ఇండ్లు కట్టిన వాళ్ళు మహంత ఇది భవనం కట్టినటువంటి వాళ్ళు ఇంట్లో ఉండబట్టి పాపం అందరూ రావడం కష్టంగా ఉందట. మెల్లగా భర్త గారికి పాపం ఈ కోడలు కష్టం ఎక్కేసింది పాపం, ఏమండి అందరూ మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ రావడం కష్టం చాలా ఇదిగా ఉందండి కష్టం, మీ అమ్మ నాన్నగారు చెప్పండి అలా అవుట్ హౌస్ లో ఉంటే బాగుంటుంది. వాళ్ళు పాపం పెద్దవాళ్ళైనా కొడుకు వెళ్లి నాన్న అమ్మ అనేసరికి ఏనాయన మీకేమైనా ఇబ్బంది కలుగుతుందని ఆయన, పెద్దవాళ్ళ మనసు ఎప్పుడు అలా ఉంటుందండి, పిల్లలకి ఎప్పుడు కష్టం కలగని ఎవ్వరు, పెద్దవాళ్ళ మనసు ఎప్పుడు అలా ఉంటుంది చెప్పు నాయన, వచ్చేందుకు దాస్తావు ఏదో ఉండుంటుంది చెప్పు పర్వాలేదు. ఏం లేదు నాన్నగారు మీరు ఎలాగో అక్కడ ఇల్లు ఇంకోటి అవుట్ హౌస్ కట్టారు కదా, మీరు కాస్త దొడ్లు ఆ పాకలో కాస్త మీరుంటే ఏం లేదు మీకు తెలుసు కదా, అదే ఫ్రెండ్స్ వస్తూ అందరూ రావడంతో అంత అల్పాచమానాలన్నీ ఇంట్లో బాగుండలేదు అందుకోసమని అయ్యో ఇంత ఇంత ఇంతసేపు చెప్పాలా నాయన, అక్కడ మంచం వేసేసి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చేర్చేస్తే పోవాలా అని పెద్దవాళ్ళు పాపం అది. పెద్దవాళ్ళు ఇద్దరు దొడ్లోకి వెళ్ళిపోయారు. దొడ్డి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద వీళ్ళ పార్టీలు ఎక్కువైపోయింది. అంతే కదండి, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలే ఇవన్నీ. కష్టం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. మొన్న ఒక ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోతే అందరూ లైన్ గా వచ్చి నా దగ్గర బాధపడటం మొదలు పెట్టాను. అసలు ఆయన హాయిగా గురుస్మరణతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక తర్వాత వాళ్ళందరూ వచ్చి, అయ్యో అంత పెద్ద ఆయన ఎంత సహాయం చేసేవారండి, ఎంత భగవన్నాము అండి. నేను వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళు రావడం ఏడడం మొదలు పెట్టాను. ఎంతమందిని సంపాదిస్తానండి నేను అన్నాను. ఎవరిని ఇంతమంది వచ్చి ఏడుస్తున్నారు కదా, ఆయన చాలా నాళ్ళ నుంచి రోగంతో బాధపడుతున్నాడు పాపం, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ వ్యాధితో దాంతో. ఒక్కళ్ళు వెళ్లి ఆయన చేయించుకునే ఇంజక్షన్ చేయించుకుంటానని కాని, ఆయన చేయించుకునే ఇంజక్షన్ చేయించుకుంటానని కాని, లేకపోతే మీ పేరణ ఓ నేను ఇక్కడ కూర్చుని నేను అనుష్ఠానం చేసి నా శైరోగ హరయ శివపీర జపద నిరంతర హనుమత వీర అని నేను చాలా హనుమాన్ చాలీసా సంపుటీకరణ చేసి చేస్తానని ఒక్కళ్ళు కూర్చుని చేశారా అండి? చెయ్యల. పోని పాప దారాపుత్రాదులు ఏదో రాత్రి పగలు నిద్ర లేకుండా కూర్చున్నారు కదా. మీలో ఒక్కళ్ళు వెళ్లి ఒక్కరోజు ఆయన దగ్గర నేను వాళ్ళ ఈయన సేవ చేసుకుంటాను, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి అని ఎవరైనా వాళ్ళ పిల్లలతో చెప్పి మీరు ఏమైనా సేవ చేశారా? చెయ్యల. ఇప్పుడు ఇంత బాధ ఎక్కడి నుంచి వచ్చేస్తోందండి? ఏమండి ఈ బాధను ఏమంటారండి? దొంగ బాధ అంట. ఏం బాధ అంటారు? నాటకం అంత. అబ్బే అంత ఒళ్ళక్కే అంత దొంగ ఏడుపు. వెనకాల కాఫీలు తాక్కుండా ఉంటారండి మిమ్మల్ని అనుకున్నా ఉంటారా? ఏదో పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళు పోతావా ఏమన్నానండి అని వెనకాల మళ్ళీ గాడులు పాయసాలు మనకే వాళ్ళకి కాదు. కాకిలి పెట్టినా ఒకటి పెడతాను రెండు పెడతాను కానీ అంత పెడతామా ఏమన్నానండి? ఇలా ఉంటాయి ప్రేమలన్నీ. అలాగే ఇక్కడ కూడా పాపం వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారండి దొడ్లోకి. సరే వాళ్ళకి పిల్లవాళ్ళు అడ్డు కదా, పిల్లల్ని ఎట్టే పెడుతున్నారు వాళ్ళ పార్టీకి వెళ్తున్నారు. ఆ పిల్లవాడు అలా అలా ఆడాడు పాపం, తాతమ్మ నానమ్మ అనుకుంటూ ఆడాడు కొంతసేపు. ఆడిన తర్వాత కోడలు గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెద్దవాళ్ళకి ముద్దయ్యాను. ముద్ద వేయడానికి వీళ్ళ దగ్గర పాత్రలు ఉంటాయన్నమాట, అక్కడ మూపులు లాంటి పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు వసం ఎత్తుక్కుంటోంది తల్లి ఇంటి కోడలు ఎత్తుక్కుంటోంది, మంచం చుట్టూ ఎత్తుక్కుంటోంది, మంచం కింద ఎత్తుక్కుంటోంది, ఎక్కడా కనిపించలా. ఏమండి అత్తయ్యారు మీకేమో తెలుసా, ఎక్కడున్నాయండి మీకు అన్నం వేసేటువంటి ఇదే భోజనం పెట్టేటువంటి పాత్రలు ఎక్కడున్నాయండి అని అదర కొడుతున్నారు. అదర కొడుతుంటే మాకేం తెలుసమ్మా, నడవడానికే ఓపిక లేక ఇలా పడుంటే తెలియదమ్మా మాకే. ఎక్కడ పోతాయండి, ఎవరు తీశారంటారు మరి? అంటే ఏమోనమ్మానే ఆఖరికి ఇద్దరు భార్య భర్తల ముసలి వాళ్ళు ఇద్దరు జ్ఞాపకం తెచ్చుకుని, అమ్మా నీ కొడుకే వచ్చి కాసేపు మమ్మల్ని పలకరించి మా చుట్టూ గుండ్రంగా ఆడి ఆడి వెళ్లాడమ్మా, వాడికి ఏమైనా తెలిసేమో అడగండి. వెంటనే రా ఇట్లా అని పిలిచిందాడు తల్లి. తల్లి పిలిచింది ఆ కొడుకుని, పిలిచేరా తాతమ్మల మంచం కింద ఉన్నటువంటి ముట్టులు ఏమైనా తీసావా, ఏవి ఆ మట్టి పాత్రలు ఏమైనా తీసావా అని అడిగిందిట. అడిగితే ఆ పిల్లవాడు అన్నట్ట, అమ్మా తీయడం ఏంటమ్మా, మీరు వాళ్ళు దాచానమ్మా అన్నాడంట. ఏంట్రా నీకు దాంతో పని ఏమిట్రా అన్నట్ట తల్లి. ఎవరు ఆ తల్లి అందట కొడుకుని, ఏంట్రా వాటితో నీకేం పనిరా ఎందుకు దాచా అన్నట్టు. అసలే ఇప్పుడు మట్టి పాత్రలు చేయటం లేదమ్మా, ముందు ముందు కావాలన్నా నాకెక్కడి నుంచి వస్తాయి నీకు పెట్టడానికి, కాబట్టి నేను బీరువాలు దాచాను. యథామతి స్థథాగతి, ఎలా ఉంటుందో మతి ఆ విధంగానే గతి పొందాల్సి వస్తుంది. ఈ రోజు మనం పెద్దలకి చేస్తే సాక్షాత్ పరమేశ్వర పార్వతీ పరమేశ్వర సేవ అది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని కానివి వస్తూ ఉంటాయి. రేపు మనం పెద్దవాళ్ళమైతే మనకు రావా, ఒక మాట నాలుగు సార్లు మాట్లాడవచ్చు అమ్మా అని, అమ్మ అలా చేస్తే మంచిది కాదమ్మా, ఇలా చేస్తే బాగుంటుందని పాపం ఆగబట్టలేక అనొచ్చు. కానీ దాన్ని తప్పుగా దోషంగా తీసుకుంటే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉన్నది. మన దగ్గర అనుభవం లేదు, పిల్లల దగ్గర అనుభవం లేదు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఉన్నది. అర్థం చేసుకోకుండా నిరర్ధకం చేసుకుని ప్రార్థన చేసుకుని జీవితాన్ని ఏం చేస్తున్నారు, భ్రష్టత్వం చేసుకుంటున్నారు. అందులో అందరూ రెడీ అవ్వాల్సిందే వృద్ధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లాల్సిందే. వాళ్ళు చీ చూ చా చూ ఏమన్నా కూడా అక్కడ తప్పదు, డబ్బులు నెల కట్టుకోవాల్సిందే. వాళ్ళు ఎవరిలో చేస్తే చేయించుకోవాల్సిందే. ఆఖరి మాత్రం మా అబ్బాయి ఊళ్ళోకి వచ్చాడా, ఇంక ఇక్కడి వరకు రాలేదేంటో, ఏదో మా కోడలు వద్దని ఉంటుంది ఇట్లో పాప ఆవిడెవరికో ఆవిడ మీద పెడుతుంటారు. అందుకని ఇటువంటి మాటలన్నీ మానేసి నిజంగా భగవత్ సేవ చెయ్యాలి అంటే మన ధర్మానికి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మన ఇంట్లో ఎవరు పెద్దలు ఉన్నారో వాళ్ళకి సేవ చేయకండి. ఇవన్నీ కూడా ధర్మాలు. రాముడు పెద్దల సేవ చేశాడు. పెద్దల ఆజ్ఞ ప్రకారం తల్లిదండ్రుల కోసం ఉన్న రాజ్యాన్ని వదిలి అడవుల పాలయ్యాడు. కానీ ఏమి నొచ్చుకోలేదే రామప్రభు. కృష్ణుడు పెద్దలందరినీ కూడా ఎంతో ఆదరించి సంఖ్యలను వినిపించాడు శ్రీకృష్ణ ప్రభు. మహాత్ములందరూ కూడా పెద్దల సేవ చేసి ఎటువంటి కష్టం వచ్చినా ఇష్టంగా తీసుకున్నారే కాని కష్టంగా తీసుకోలేదే, విమర్శలు చేయలేదే, విచారణ ద్వారా భగవత్ తత్వాన్ని అందుకున్నారే వాళ్ళందరూ. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. సాధనకి ఇది ఒక పెద్ద స్టెప్. పరమాత్మ సాధనలో భగవంతుని మనం విమర్చుకోవాలంటే మనం చుట్టూ ఉన్నటువంటి చర్యల్ని మనం ధర్మపరమైనటువంటి ఆచరణ పద్ధతిగా మనం నడిస్తే తప్ప మనసు ఏకాగ్రత. దేవుడు ఎంత గొప్పవాడా అనివ్వండి, దేవుడి మీద మనస్సు నిలవాలంటే ముందర మన ఆచరణలు పద్ధతులు సరిగ్గా ఉన్నాయి ఉంటే అప్పుడు దాని అంతా అందుకని ఇక్కడేమంటున్నారు అది ఆవేదన చెందుతు సడలి కృషి సాధన చేయక సాధ్యము కాదని హృదయమా దిగులు పడకుమా ధైర్యము చేకొనుమా. మనం ఒక ధ్యానం చేసుకున్నాము అంటే నిన్న అనుకున్నా మనం ఏది ధ్యాస పరధ్యాస అవ్వకూడదు. ధ్యాస ఏకమైనటువంటి ధ్యాసలో ఉంటే అది ధ్యానమైపోతుంది. ఆ ఏకమైనటువంటి ధ్యాస ఎవరికైతే నిలబడుతుందో అదే నిధి ధ్యాసం. ఏమవుతుంది? శ్రవణ మనన నిధి ధ్యాసం. కాబట్టి ఏం చేయాలి? పరధ్యాసకు వెళ్ళకూడదు. ప్రపంచానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఇతరులు ఏం మాట్లాడుకున్నారో చెవికొస్తున్న వినకూడదు. భగవంతుని మాటలు ఏవి వినిపిస్తాయా అని దానికి ఒళ్ళంతా చెవులు చూసుకుని విన్నవాడు, శ్రవణ భక్తిచ్యత తరించినటువంటి వాడు ఎవరు? పరిచ్ఛన్నదేంద్రుడు లాంటి ఇటువంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ శ్రవణమే మనకి త్రోవ తీస్తోంది. వినకుండా మనకేం తెలుస్తోంది? ఒక ఆయన అన్నట, ఏమండి విన్నంత మాత్రం చేతనే అంత మరీ అంత గొప్ప సుకృతం లభిస్తుందా అండి? ఏంటో వినికిడి వినికిడి అంటున్నాడు ఒక ఆయన అన్నట. అంటే ఆయన అన్నారయ్యా, పెద్దలు అన్నారు కాబట్టి ఇది ఆచరిస్తున్నానయ్యా అని కొంచెం మరుపుకి తీసుకొచ్చి నువ్వు ఎంత వెధవయ్యా, నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను ఎప్పుడన్నా అనుకున్నానా, నువ్వు ఇలాంటి పెంట పనులన్నీ చేస్తావని తిట్టాడు. ఒకరి ఇదేంటండి, నేనేం చేశానని ఇంత వెంట నీళ్ళ కోపడుతున్నారు మీరు? నేనేం చేశానండి అన్నట్ట. ఇప్పుడు ఈ నేనేం చేశాను అనేటువంటి మాట అంటున్నావే, దేని ద్వారా నువ్వు మాట్లాడగలుగుతున్నావు? వినికిడి ద్వారానే కదా. అంటే నువ్వు మంచివాడవని నీకు ఉన్నది. నేను కాని మాట అనేసరికే కదా నీకు ఎందుకు అన్నారు అన్న మాట నీకు ఇప్పుడు అడగడానికి కారణమైనది. ఇదే విధంగా శ్రవణం ద్వారానే చిన్న పిల్లలు తల్లులు పాలిస్తూ టీవీలు పెట్టుకు చూస్తే పాలు మానేసి వాళ్ళు టీవీలు చూస్తున్నారు. వాళ్ళకి మరి ఆ టీవీ విద్య అబ్బక తల్లి విద్య అబ్బుతుందా చెప్పండి? చేసే అపరాధం ఎక్కడుంది? తల్లిదండ్రుల దగ్గర ఉన్నది, పిల్లల దగ్గర లేదు. పిల్లలు ననకండి. పిల్లల్ని రూట్ మార్చడానికి దానికి తల్లిదండ్రులే కారణమవుతుంది. తల్లిదండ్రులు మన పెద్దలు నిర్ణయించిన ప్రకారం మనగానే నడుచుకుంటే వాళ్ళు కూడా మంచి మార్గాన మన ధ్యాస నిలబడడానికి కూడా ధ్యానం అనేటువంటి దానికి ఆవేదన చెందాలి ముందర. ఎంతవరకు ఆవేదన చెందుతున్నా? ధ్యానం వెంటనే ఎవరన్నా నిలబడతారంటే వెంటనే ఎటు కావాలంటాడు పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ మాత్రం చేత ధ్యానం నిలబడుతుందా? అలా నిలబడితే ఈ పాటికి ఇలా ఉంటుందా ప్రపంచం? ఇదేం చెందాలి? కాని పొల్లునంతని కూడా ఖాళీ చేయాలి ముందర. మనస్సుని ఖాళీ చేసుకుంటే అక్కడున్న పరమాత్మ యొక్క దివ్య దర్శనం మనకు అవుతుంది. అందుకో దానికిగా సాధన నేర్పించడానికి ఏమన్నారు? హృదయమా దిగులు పడకుమా ధైర్యము చేకునుమా. ఆ వేదన చెందుతూ సడలి కృషించి వేదన చెందాలి, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. మనస్సు కంటే వేగమైనటువంటి వాడు. మన మనస్సును ఏకాగ్రత చెందించడానికి బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడు. వాదాత్మజం వానర యూధ ముఖ్యం, ఏది చలించేటువంటి అతి చలనంగా ఉన్నటువంటి కోతుల వాటిలో పుట్టి జితేంద్రుడైనటువంటి గొప్పవాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని మనం భజించాలి. వెళ్లి దేవుడి దగ్గరికి వెళ్ళేం ప్రార్థించాలి? మనం ఏకాగ్రతను ప్రసాదించాలి. ఇటువంటి వాతావరణానికి వచ్చింది అక్కయ్య బాగున్నావా, ఏంటి మొన్న ఏదో ఇల్లు కొనుక్కున్నారంట వీరు అని గుళ్ళుకొచ్చి మాట్లాడుకోకూడదు. కొంత నిరోధించాలి. మనం వేరు మాటలు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు. మౌనం అనేది, మౌనము చాలా భాషలకు అర్థమైనది. మిత భాషణ అనేటువంటిది రోడ్డు మీద మాత్రమే. గుళ్ళోకి వచ్చిన తర్వాత మిత భాషణ కూడా చాలా తక్కువ. ఆచార్య స్వామి ఏదైనా మాట్లాడితే మాట్లాడాలి. మనకి మన గోత్రం పేరు మీద అభిమానం ఉంటే ఇవ్వాలి. లేదు నీ గోత్రమే నా గోత్రం అయ్యా, నీ భక్తవరేణ్యంలో నేను చాలా చివరి వాడిని అనుకున్నాం అనుకోండి, ఆయన దగ్గర స్వామి దగ్గరే పూజ అవుతుంది. అందులో మనం లేకపోతేగా. అందుకని కావలసినంత మాత్రమే మాట్లాడాలి. ఇతరమైనటువంటి మాట్లాడుకోకూడదు. నీ వెళ్ళమ్మా, తాళాలు పుచ్చుకున్నావు, వెళ్ళు. అక్కడికి వెళ్తే మనసు ఇక్కడ ఉంటుంది, రాగెళ్ళు వెళ్ళు. నేను ఇక్కడున్ని తాళాలు ఆయన ఏమంటారో ఏంటో ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుందో అని అనుకునే కంటే వెళ్ళిన తర్వాత మన మనసు ఇక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం కావాలి, మనస్సును ఏకాగ్రత చెందడానికి ముందర మన మనస్సుకి చుట్టూ ఉన్నటువంటి వాసనలు అనేటువంటి జన్మ జన్మల కర్మ వాసనలు వస్తున్నాయి, వాటిని ఛాలెంజ్ చేసుకోవడానికి ఇక్కడ హృదయమా దిగులు పడ మా వత్తనే ఏడవకూడదు. కానీ ఏం చేయాలి, నువ్వు చేసే ప్రతి కర్మ ప్రతిక్రియ నిష్కామముతో, దాన్ని కోరిక లేకుండా చేయాలి. నిశ్చల మనసుతో, నిష్కామంతో చేయాలి. నేను చేస్తున్నా, నేను కాబట్టి చేస్తున్నా, ఇంట్లో పనిచేస్తాను చూడండి. ఏమండి ఎవరైనా కూర బాగుంది అని అనలేదు అనుకోండి, కొంతమందికి ఎంత కోపం వస్తుంది తెలుసా, ఇంట్లో అయినా రోజు ఉండేవాడే రోజు ఇదే. ఏమండి నేను ప్రతిరోజు అడగాల కూర బాగుందో లేదో, మీరు చెప్పచ్చుగా, ఒకరోజున్నా మీరు చెప్తారేమో చూస్తా అంటుంది ఆడ. లేకపోతే తెచ్చిన పూలు బాగున్నాయండి వాసన వచ్చింది, ఒకరోజున్నా చెప్తుంది మా ఆవిడని చూస్తానని మగాడు చూస్తాడు, పాపం పురుషుడు చూస్తుంటాడు. ఇవన్నీ నేను నాది బాగా ఎదురు చూడడం కాదు, వస్తుంది అది భగవంతుడు చేయిస్తాడని. అంటే నీకు చిన్న ఉపమానం చెప్తున్నా, దాని మీద అభిమానం పెంచుకోకూడదు. కానీ నిష్కామముతో, దేని మీద కోరిక లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఆయా సమయానికి. నిశ్చల మనసుతో, మనసు నిశ్చలంగా పెట్టుకోవాలి. కోపంగా కూర వండితే సరిగ్గా ఉంటుందండి, అది తప్పకుండా మాడి కూర్చుంటుంది. కోపంగా కనుక వెళ్లి పొయ్యి మీద నిశ్చలంగా వెళ్లి అగ్నిహోత్రం వెలిగించగానే హోమం చేసేటువంటి ఆ ఋత్విక్కులు ఎలాగైతే హోమంలో అగ్నిహోత్రాన్ని వేస్తున్నారో, అలాగే ప్రొద్దుటే వెళ్లి మీరు చక్క పవిత్రంగా వెళ్లి స్నానమాచరించి వెళ్లి చవి వెలిగించి ఒక్కసారి ఆ అగ్నిహోత్రం తలుచుకోండి, ఎంత బాగుంటుందో. అది దీపారాధన కాదా, అది హవిస్సు కాదా మనం చేసేది. ఎందుకంటే నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను. గురుదేవునికి కాస్త ఆ ప్రసాదం కూడా వండుకునే భాగ్యం దొరికింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అందరికీ అదే నేర్పిస్తుంటారు. పొయ్యి వెలిగిస్తే నేను నా అగ్గి పెట్టి నా గ్యాస్ స్టవ్ను నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏదో విధంగా సమయాన్ని బట్టి ప్రభు భగవంతుడు ఇలా అమర్చాడు. నువ్వు ఆ వెలిగించింది ఒక్కసారిగా వెలిగించగానే ప్రభు జ్యోతిస్వరూపుడివి అని చెప్పి ఒక్కసారి దండం పెట్టుకుని కాస్త అన్నిటి పక్కడ పందిగా చేసుకుని నువ్వు అక్కడ వండుతూ భగవన్నామం చేసుకో, అది ప్రసాదం అవుతుంది. మహాత్ములు కూడా అలాంటి భక్తిభావంతో ఉంటేనే ఆ ప్రసాదం తీసుకునేవారని నేను అనుభవంలో చెప్తున్నా. ఒకవేళ ఎవరన్నా వచ్చారని కాస్త లోకాభిరామాయణం పక్క వాళ్ళు ఏదో చెప్తున్నారని వాళ్ళతో మాట కలిపి మనం వెళ్ళి మాట్లాడుతూ వచ్చి ఉన్నాం అనుకోండి, ఆ రోజు ఆ ప్రసాదం తీసుకునేవారే కాదు. అప్పుడు అనిపిస్తుండేది నిన్న తీసుకున్నారు బాగుందన్నారు, మూడు రోజుల క్రితం ఇదే వంట చేస్తే ఇవాళ ఎందుకు తీసుకోలేదు అంటే ఏమిటంటే కారణం మన దగ్గర ఉంది, దోషం మన దగ్గర. ఎందుకని వారు నిరాహారం అవుతున్నారు, మనకి శిక్షణ రావడానికి, మనం నేర్చుకోవడానికి. అలాగే నేనేదో అప్పాలు చేసి ఇచ్చేస్తాను లేకపోతే నేను వడపప్పు పెట్టేస్తానన్న ఆంజనేయ స్వామి వారికి గొప్పగా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇస్తే దేవుడు స్వీకరించాడని నువ్వే తెచ్చుకుంటున్నావు, తీసుకుని నువ్వే పెడుతున్నావు, నువ్వే చేసి చూపిస్తున్నావు, నువ్వే తెచ్చేసుకుంటున్నావు. ఆయన పూర్తిగా తీసుకోవాలంటే నీ భక్తి తత్పరత ముందర ముఖ్యంగా ఉండాలి, నీ మనస్సు నిశ్చలంగా ఉండాలి. అక్కడ నిశ్చల మనస్సుతో అక్కడ దేవుడికే పెట్టకల్లా, నీ పిల్లవాడికి నీళ్లు పోస్తూ నిశ్చలమైన మనస్సుతో కృష్ణయ్యా నీళ్లు పోస్తున్నానయ్యా అని సభ్యుడుతూ పిల్లవాడికి నీళ్లే పోయి తల్లికి నీళ్లు పోస్తూ పిల్లకి నీళ్లు పోస్తూ జగన్మాతను తలుచుకో ఎవరు కాదన్నారు అక్కడ, తప్పకుండా అటువంటి అనుభూతిని మనకు పొందిస్తారు. నిశ్చల మనసుతో ఆర్తితో బహు భక్తి భావనతో, ఆర్తితో బహుభక్తి భావనతో ప్రేమాశ్రువులే పూలుగా తెచ్చి ప్రభు ఇదే చేయగలుగుతున్నాను నాయన, ఇంతకన్నా నేనేం చేయగలను ఆయన. కొన్నంత దేవుడు కదా కొన్నంత పత్రిని తీసుకురాలేనే నేను ప్రభు, ఈ చిన్నది నాయన నా దగ్గర ఇదే ఉన్నది ఇదే పెట్టగలుగుతున్నాను అని ఒక్క దళం స్వామి వారి దగ్గర పెడితే అది ఆనందంగా తీసుకునే స్వామి కాదా? మన ఆవేదన ముఖ్యమైన ప్రభు శ్రీ శంకరు పూజ తలుపు మా. ఈ పూజకి ఏం కావాలండి? ఈ పూజ ఎలా కావాలి? అన్నిటికన్నా గొప్ప పూజ ఏంటంటే ధ్యానమే. ధ్యానాన్ని కూర్చుని హాయిగా మనసుని ఏకాగ్రత చేయండి. మీరు ఆశ్రయించిన ప్రభు దివ్య చరణారవిందములు, ఆ అభయహస్త ముద్ర, ఆ చిరునవ్వు, ఆయన హృదయంలో పెట్టుకున్నటువంటి హృదయ గుండె చీల్చి పెట్టుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఎవరండి అట్లా చూపించింది హృదయ ముద్రతో? ఎవరు చేయలేనంత ముద్రని మనకి చూపించారండి ఆంజనేయ స్వామి వారు. ఎందుకంటే దీనికి కూడా లంక అంతా కూడా ధ్వంసం చేసి విభీషణుని రాజ్యాభిషిక్తుని చేసి రావణాసురుడు సంహారం చేసిన తర్వాత విభీషణుని రాజ్యాన్ని నిలబెట్టిన తర్వాత అందరూ కలిసి పుష్పక్రమంలో తిరిగి వచ్చారట. వచ్చిన తర్వాత అందరికీ బహుమానాలు ఇస్తున్నట్టండి రామచంద్ర ప్రభు. సీతమ్మ రామచంద్ర ప్రభు కలిసి అందరికీ బహుమానాలు పంచి పెడుతున్నారట. అందరికీ పేరు పేరు నా పిలిచి పాదాల దగ్గరే కూర్చున్నట్ట హనుమయ్య పాదాల దగ్గరే కూర్చున్నట్ట అమ్మందంట స్వామి. ఇందాక నుంచి అందరికీ ఎన్నెన్నో అందరికీ పంచిపెడుతున్నారు, బహుమానాలు ఇస్తున్నారు. హనుమయ్య అసలు మన ఇద్దరిని కలిపినటువంటి వాడు కదా హనుమయ్య. అంటే అది నీ వంతం దేవి, అది నీ వంతు అన్నారట స్వామివారు. అనగానే అమ్మ తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం తీసి ఆంజనేయ స్వామి వారికి వేసింది. వేయగానే ఆంజనేయ స్వామి వారు ఒక్కొక్కటి కొరికి వేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కటి కొరుకుతున్నారు అందులో కొరుకుతూ ఒత్తనే కొరకల, మనం అనుకున్నట్టు కొరికి పారేయడం కాదు, ప్రతిదాన్ని పరిశీలిస్తున్నారు. ఎలాగా ఉండుగలడు అందులేడని సందేహం వల్లదు, చక్కని చదువు ఒప్పగొతుండు గనక ఆయన ప్రతిదాన్ని రామ్ 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 అనుకుంటూ ఆ పూర్వ స్వభావం పోలే గబుక్కున వాటిని అని భిన్నం చేస్తూ చూస్తున్నట్ట. చూస్తుంటే అమ్మకి ఏంటి హనుమా నువ్వు చేసేది? మీ తండ్రి గారు నాకు ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి హారాన్ని నీకిస్తే నువ్వు ఇలాగా కొరికి పోగులు పోస్తావా అందట అమ్మవారు. లేదమ్మా, నా సీతారాములు ఇందులో ఎలా ఉన్నారా అని చూస్తున్నానమ్మా అంటే అమ్మవారికి. అయితే ఎక్కడున్నారు చూపించు, అందులో లేకపోతే ఎక్కడున్నారు, అక్కడ లేరా, ఎక్కడున్నారో చూపించు. అది కూడా భక్తుని ప్రకాశింపజేయడం కోసమే, ఆలీలు కూడా భక్తుని ప్రకాశింపజేయడం కోసమే. వెంటనే హనుమయ్య అమ్మా నా సీతారాములు ఇక్కడ ఉన్నారమ్మా అని గుండె చీల్చారు. ఎవరండి అలా చూపించింది? గుండె చూడాలంటే మాంసమయ్యే దేహం కనిపిస్తుంది అక్కడ అందరికి. గుండె అంటే ఎలా కొట్టుకుంటుందో చెప్తే ఇంట్రెస్ట్ గా వింటారు, అంతేగాని హృదయంలో ఏమన్నాడనా ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టది అని సాక్షాత్ జగద్గురుదేవులు గీతాచార్యుడు చెప్పారు. మీ హృదయ బాహు అని శ్రీ గురుదేవులు చెప్పారు. మీ మనస్సు బుద్ధి చిత్తాహంకారాలు ఎవరైతే సత్యము శాంతి దయా ప్రేమగా మార్చుకుంటారో ఆ హృదయ భావను దర్శించగలరు. మన హృదయాల్లో ఉన్నటువంటి భగవంతుని మనం దర్శించేటువంటి భాగ్యాన్ని వెనక్కి ప్రసాదిస్తున్నారు. వెంటనే హనుమయ్య అందుకని ఉత్తేజిగులు పడుకు, నీ దగ్గరే ఉన్నాడు దేవుడు, కానీ నువ్వేం చేస్తున్నావు? నిశ్చల మనస్సు లేదు, నిష్కామ సేవ లేదు అక్కడ, అన్ని అహంకారం మమకారాలతో కూడి ఉన్నది. కాబట్టి నువ్వు ప్రభు యొక్క స్వరూపాన్ని దర్శనాన్ని ఆనందంగా పొందలేకపోతున్నావు. దానికి పద్యం ఏమిటయ్యా అంటే మళ్ళా చెప్తున్నారు, నియమము తప్పక నీ దోషములను ప్రభు కెరిగిన రక్షించునుగా. ప్రభు కెరిగించాలి అంటే ప్రభుకు తెలియకనే కాదు, మనకున్న ఆవేదనంతా ప్రభు సన్నిధికి వచ్చి నీ దేవుడింట్లోకి వెళ్ళి దేవుడి దగ్గర సాక్షాత్తు చైతన్య స్వరూపం అది, ఆత్మస్వరూపం అనేది వెళ్ళపుచ్చుకో. లేదు నీ ఇంట్లో శాంతి లేదు గుడికి రా. సినిమాకి వెళ్తే శాంత, గుడికి వస్తే శాంత అండి? సినిమాకి వెళ్తే అంత లెక్క డబ్బులు పెట్టుకు వెళ్ళి మళ్ళా సినిమాకు కూడా డబ్బులు కట్టి ఆ సినిమాలో వచ్చే డైలాగులకు మనకి ఏడుపు వచ్చి ఏడ్చి ఏడ్చి తలనొప్పి తెచ్చుకుని ఒక వస్తూ వస్తుమని శారదల్లో మనం ఏవో తెచ్చుకోవాలి. అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత కథలో మునగకపోతే సినిమా చరిత్ర ఎలా రక్తి కడుతుందండి? హీరో హీరోయిన్ అంటే రక్తి కట్టాలి, విలన్ మీద కోపం రావాలి, ఈ మధ్యలో మనకి తలనొప్పి రావాలి. ఎవరండి తెచ్చుకునేది? స్వయంకృత అపరాధం. మన డబ్బులు ఖర్చు పెట్టుకునేది, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసుకి అశాంతి తెచ్చుకునేటువంటివి ఉపయోగపడుతున్నాయి ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా. మరి భగవంతుని యొక్క సన్నిధో అదే భగవంతుని గుర్తింపజేసే తత్వ స్వరూపుడైనటువంటి గురుదేవుడి సన్నిధో నీకే సమయానికి ఏది కావాలో ప్రసాదిస్తాడు ఆ గురుదేవుడు. నమ్మి చెడ్డవాళ్ళు లేదు. అంతేని ఆ ప్రభువు దగ్గరికి వెళ్లి, లేదు స్వామి దగ్గరికి వెళ్లి, ఎదురుగుండా వెళ్లి ఇలా జరిగిందని నిన్ను నువ్వు మరిచి స్వామినే ప్రార్థించండి ఎంత బాగుంటుందో. నియమము తప్పక నీ దోషములను ప్రభు కెరిగించిన రక్షించునుగా, ప్రేమమయుడు ప్రభు శంకరునామము స్థిరముగా, నమ్మి భజింపుమా. తెలుగులోనే ఉంది. ఒక్కడే ప్రభువని నిక్కమునే రూగుమా. ఇక్కడ రాక వచ్చిన తర్వాత ఆయన రామభక్తుడు, రాముడు వైష్ణవ సాంప్రదాయం, అక్కడ దండం పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి శివుడు వేరని శివుడు దగ్గర దండం పెడితే నీకున్న ఒక్క మనసుని ఇంతమందికి ఎలా పంచుతారండి? ఏమండి అందులో ఉన్నవాడు ఇందులో లేకుండా పోలా, ఇందులో ఉన్నవాడు అందులో లేకుండా పోలా. అందరూ నేర్పేది ఒకటే తత్వం. అది తీసుకొచ్చి కొంతమందికి శివుడు ఇష్టమని శివుడిని ప్రతిష్ఠ చేస్తున్నారు, కొంతమందికి రాముడు ఇష్టమని రాముడిని ప్రతిష్ఠ చేస్తున్నారు. రాముడిని ప్రతిష్ఠ చేస్తూ ఆంజనేయ స్వామి లేకపోతే ఎట్లాగని ఆంజనేయ స్వామి ఎందుకు ఆయన భుజాల మీదే మోస్తున్నట్టుగా ఇప్పుడు మనమేం మోస్తున్నాం? ఆంజనేయ స్వామి రాముడే మోస్తున్నాడు సీతారాముల్ని, మనమేం మోస్తున్నాం? సంసారం. ఏం సంసారం? కానివి పోనివి కర్మముల్ చేసి కాలుని వారిని పడెదవేలారా, కానివి పోనివి కర్మముల్ చేసి కాలుని వారిని పడెదవేలారా, కాలి ప్రసాదుని హృదయ నమస్కరించి. ఎందుకంటే మీరు డిస్టర్బ్ అవడమే కాకుండా ఇంకా కొంతమందిని డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఈ కొద్ది సమయం మీ గదిలో ఇద్దరు పడుకున్నప్పుడు పిల్లల్ని అలాగే ఆడిస్తారా, లేదు ఆఫీస్కి వెళ్తూ తీసుకువెళ్తారా? ఒక్కసారి డిసిప్లిన్ శిక్షణ కొంచెం మీరు ఆలోచించండి. ఎందుకు తీసుకెళ్తున్నా ఆఫీసుకి? ఆఫీస్కి ఎందుకు పిల్లల్ని తీసుకెళ్తున్నా? డబ్బులు వస్తాయి, డబ్బులు రావు పిల్లల్ని తీసుకెళ్ళి. కానీ దయచేసి అయ్యగారు తమ్ముడు ఎవరో కొంచెం పిల్లల్ని కొంచెం దూరంగా తీసుకెళ్ళాడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. వాలంటీర్లు కొంచెం చూసుకుంటూ ఉన్నారు. సారీ భయ్యా, చాలాసేపు నేను చూస్తున్నాను, పిల్లవాడు ఆడుతున్నాడు, పాపం చాలా మంది ఎవరో మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంది, నా ఎంటర్టైన్ కంటే అది గొప్పదే. మాయలో మహామాయ, అందుకని మాయా లోకం ఇది. ఇప్పుడు ఏం కర్మ అంటారు, కానివి పోనివి కర్మములు చేసి కాలుని ఎముడొస్తాడు, ఎప్పుడో వస్తాడు. చిన్నతనమని లేదు, పెద్దవాడని లేదు, వృద్ధాప్యమని లేదు, భార్యాభర్త అప్పుడే పెళ్ళయిందని లేదు, ఎన్ని వింటున్నామండి. కాని కర్మల్ని మాత్రం చేయకూడదు. కానివి పోనివి కర్మములు చేసి కాలుని భార్యని పడగవేళ్ళరా. కాళీ ప్రసాదుని హృదయ నివాసి, శ్రీ గురుదేవుని ముఖస్థుగా వచ్చినటువంటి గీత ఇది. శ్రీ గురుదేవులు వారు స్నానం చేసుకుంటూ పాడితే మా గురు సోదరులు రాసినటువంటి కీర్తన. శ్రీమన్నారాయణుని పాద ధ్యానము మరువకుమురా మరువకుమురా ఏకాగ్రతకి భంగం కలిగిస్తాయి, ఏకాగ్రతకి భంగం కలిగిస్తాయి. ఆఫీస్ వర్క్, ఇంట్లో టైపు, ఇంట్లో ల్యాప్టాప్ మీద పనిచేసుకుంటూ ఉంటే పిల్లాడు వచ్చి ఆడుతూ ఉంటే ఏమో కొంతసేపు పట్టుకోవే బాబు ఇక్కడ పని మీద ఉన్నా అంటారా. అమెరికాలో మీ ల్యాప్టాప్లు లాగా పనిచేస్తాయా, పిల్లల్ని పిల్లలు అలా చేస్తే పనికిరావే. అది మరి ల్యాప్టాప్ అవే పనిచేయవు. మరి ఈ ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్ వాడిది, ఇది గుండె కొట్టుకున్నది, ఇది వాడి సొత్తు. దీనికి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అది డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది డిస్టర్బెన్స్ ఏంటో. సంపాదించిందంతా వాళ్ళ టెస్ట్లకి రాస్తే అప్పుడు తెలుస్తుంది మన ల్యాప్టాప్ ఏం చేస్తుందో. ఆ ల్యాప్టాప్కి ఈ ల్యాప్టాప్కి చాలా దగ్గర సంబంధం ఉంది. దానికి మన ఇంట్లో కరెంటు ఉంటే వస్తుంది, వీడి కరెంటు వాడే ఇచ్చాడు, వాడు ఆశీర్వచనం ఉంటే తప్ప, అనుగ్రహం ఉంటే తప్ప ఇది ల్యాప్టాప్ మందం. అందుకని ఈ మనస్సు ఉన్నదే, మనస్సును ఏకాగ్రత చేయడానికి కొంత శిక్షణ కావాలి. ముందుగా ఇంట్లోనే మనం శిక్షణ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి పిల్లలు, దాని నుంచి పిల్లని పెట్టుకుంది, ఆమె ఒక్కసే పడుకోబెట్టుతోంది, ఇలా పడుకోబెట్టుకుంటోంది, వదిలిపెట్టుటిల్లా ఆ పిల్ల కూడా ఇంటోంది. మనం ఇచ్చే శిక్షణ బట్టి వాళ్ళకు కూడా అబ్బుతుంది అక్కడ, మనకు కూడా పరమార్థం వస్తుంది, పిల్లకు కూడా పరమార్థమే. పెద్దలు ఆచరించి చూపిస్తే పిల్లలకి ఆచరణ యోగ్యతగా ఉంది. పెద్దలు ఎక్కడైతే ఆచరించలేకపోతున్నామో అది లోకుగా తీసుకుంటుంది. మన మనసే మన పిల్లాడు ఎవరంటే మన మనసే మనకు పిల్లాడు. దాన్ని సాకండి, మనం చెప్పినట్టు వింటుంది బతిమాలితే, దాన్ని ఎదురు తిరగండి. ఇప్పుడు చెప్పిన మాట పాపం ఆయన కోపం వచ్చి ఉంటుంది, పర్వాలేదు, చపించిన వాళ్ళ ఆన్యసం ఉన్నాడు కదా, భయం లేదు కదా. అందుకని ఇక్కడ మనస్సు వాయు సంభూతమైనటువంటి, ఎప్పుడు ఎటుపోతుందో తెలియదు. అందుకని ఈ మనస్సును అరికట్టడానికి, ఏకాగ్రత చేయడానికి ఒక ముద్ర కావాలి. ఆ ముద్ర ఏది అంటే నీ నమ్మకం. ఆ నమ్మకం ఎట్లా ఉండాలి, మన జీవితానికి ఎప్పటికీ ఏది అవసరమో అది ఎప్పటికప్పుడు అందించేటువంటి ఒక సద్గురువును ఆశ్రయించాలి. ఆ సద్గురు ఏ విధంగా మీ భోగభాగ్యాలను ఆశ్రయించేటువంటి వాడు, మా గురు సోదరులు చెప్పారు, గురువులు కాదు, భోగభాగ్యాలు కాదు, కావాల్సింది ఏం కావాలి, మీలో నిజమైనటువంటి మార్పు తీసుకురావాలి. మీ అంతరాంతరాల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి భగవద్ అనుభూతిని మనం పొందగలగాలి. ఆంజనేయ స్వామి ఎటువంటి అనుభూతిని పొందాడో, తన గుండెల్లో ఎటువంటి రామప్రభువుని చూపించగలిగాడో మనం చూపించక్కర్లా, కానీ మనం గుర్తిస్తే చాలు. అందుకనే మనం నిన్న కూడా చెప్పేది, దేవుడు ముందుకు వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం, ఎందుకని ఇక్కడున్నవాడే ఇక్కడున్నాడు అని. అన్నిటికీ ఉపయోగపడేటువంటి బట్టనవేలు కూడా నమస్కారం పెట్టగానే ఎక్కడుంటుంది, ఇది నీ లోపలే ఉన్నాను రా అని బట్టనవేలు చూపిస్తుంది. చూడు, నీ వేళల్లో ఏ వేలు లేకపోయినా పని చేయగలుగుతాం, ఇది లేకపోతే పనులు చేయడం చాలా కష్టం. తీరా నమస్కారం పెట్టాల్సి వచ్చేసరికి ఈ వేలు ముందుగా మన వైపు చూపిస్తోంది, ఎందుకని అంతటా ఉన్నవాడు ఇందులోనే ఉన్నాడు, అంతలా ఉన్నటువంటి వాడు ఇందులోనే ఉన్నాడు. అందుకని ఈ మనస్సులో అంతరాంతరాల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం శోధించి సాధించడానికి అటువంటి నిజమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి ఒక గురు పాదాన్ని ఆశ్రయించాలి. అటువంటి గురువుని గురువుగా ఎవరిని తీసుకున్నారైనా ఎవరిని ఆశ్రయించాడు శ్రీరామ మన ఆంజనేయ స్వామి గారు రామప్రభువుని ఆశ్రయించారు. కాబట్టి ఆయన తగినటువంటి శిష్యుడుగా ఏమనుకున్నాడైనా తగిన శిష్యుడిగా ప్రతి దానిలోనూ రాముని సాక్షాత్కారాన్ని పొందగలిగాడు. రూపం మారిపోతుంది కానీ అరూపమైనటువంటిది మాత్రం అందరిది అయి ఉంటుంది. గురువు ఎవరయ్యా అంటే ఈ రూపం ఎందుకంటే మనం ఈ రూపాన్ని మర్చిపోలేదు కాబట్టి ఈ రూపాన్ని దాటలేకపోతున్నాం గనక ఆ ఏది అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్షో గురు రూపేణ వర్తతే భక్తి సిద్ధయ్యే. మన భక్తిని సిద్ధింపజేయడం కోసం సర్వవ్యాపకంగా ఉన్నటువంటి మహాదేవుడు ఈ రూపాన్ని దాటలేకపోతున్నాం కాబట్టి ఆయన కూడా ఆ పంచమహాభూతాలను పిలుచుకుని ఒక రూపాన్ని ధరించి మనకి సాక్షాత్కరిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. మనం అది చూసి మనమేమనుకుంటున్నాం, మా గురువు వేరు మీ గురువు వేరు అని మా మీలు పెట్టి లేనిపోని మళ్ళీ అక్కడ కూడా గోడలు కట్టుకుంటున్నాం. గోడలకి లొంగేటువంటిది కాదు గురుతత్వం. గోడలు నడ్డు తీసేయి. గురుతత్వం అంటే ఒకటి, రూపనామ క్రియారహితమైనటువంటిది ఒక అనంత శక్తి ఏదైతే ఉన్నదో అదే గురువుగా మనకి అనుగ్రహిస్తుంది శక్తి. అటువంటి గురు శక్తే ఇక్కడ రాముడు అనేటువంటి, అందుకనే అంటుంది అమ్మ అంటుంది శ్రీరామచంద్ర ప్రభుతో సీతారామాంజనేయుల్లో రాముడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రాముడు ఒక్కడే తెలిసింది. నిజంగా మనకి దేహం తెలుసున్నంత వరకు గురుదేవుడు వేరు తాను వేరు, కానీ అనుభవానికి వచ్చేసరికి గురుదేవుడు ఎక్కడున్నాడయ్యా, ఇక్కడున్నాడయ్యా. మరి నువ్వేమయ్యావయ్యా? అసలు లేదయ్యా, అది మనం తెచ్చిపెట్టుకున్నది. ఈ మేను అనేటువంటిది, ఈ తనువు అనేటువంటిది మనం ఏది భగవంతుడు సృష్టిస్తే వచ్చినటువంటి, సృష్టికి మూలమైనటువంటి ఏ శక్తి అయితే ఉందో అదే నేను 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 అని ప్రతి అందరం కూడా అనుకునేది. దాని ఎందు ఏకాగ్రతగా మనసు నిలబడాలి అంటే ఒక సమర్థుడైన గురువును ఆశ్రయించి గురుదేవుని యొక్క బోధని అనుక్షణము కూడా మనం సన్నిధినే ఉండక్కల్లా మన దృష్టి మాత్రం అదే ఉండాలి. ఆంజనేయ స్వామి వారు ఎన్ని కార్యక్రమాలు చేయలా కానీ మనసు మాత్రం రాముని ఎందే నిలబెట్టుకున్నారు. ఆఖరికి సీతాన్వేషణ కోసం వెళ్లేటప్పుడు కూడా రాముని కార్యాన్ని తనేదో చేస్తున్నంత గొప్పవాడిగా వెళ్ళా రాముని దయ నా చేత చేయిస్తోంది అన్నాడు. రామ కార్యార్థినే వెళ్తున్నాను, నా రాముని దయ అనుకుంటూనే వెళ్ళాడు. భిన్నం లేదక్కడ. భక్తుని ప్రకాశింప చేయడం కోసం భగవంతుడు కొన్ని కొన్ని లీలలను అలా చూపించాడు. కాబట్టి మనం కూడా అటువంటి నిశ్చలమైనటువంటి భక్తి కలిగి ఉండాలి, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. మన అంతరాంతరాల్లో ఉన్నటువంటి మనకన్నా భిన్నంగా దేవుడు అనేటువంటి దివ్యమైన శక్తి ఎక్కడో లేదు, కానీ అది గుర్తించేంత వరకు భగవంతుడైనటువంటి భగవన్ నామము గురునామము గురుదేవుడు అనేటువంటిది ఆశ్రయించాలి. నిజంగా వచ్చిన తర్వాత మన ఏ పరికరాలు అవసరంలా, డబ్బులతో ధనధాన్య భోగభాగ్యాలతో అవసరంలా, నువ్వు హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. హాయిగా మనస్సు ఏకాగ్రత చెందితే దానికన్నా వేరు పూజే లేదు, వేరు దానమే లేదు. ఈ ఏకాగ్రత కుదరడానికి ప్రతి విషయాన్ని కూడా ఇది ప్రతి పదార్థ స్వరూపాన్ని వస్తు స్వభావాన్ని కూడా ఇది నాది కాదు ఇది నాది కాదు ఇది నాది కాదు నాయతి 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 అని అన్నిటినీ తీసేస్తే ఉన్నది నువ్వే మిగులుతావు అని శ్రీ గురుదేవుడు. కానీ అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అచంచలమైనటువంటి భక్తి మనకి ఇమడాలి అంటే, అటువంటి భక్తిని మనం ఇముడుచుకోవాలి అంటే అటువంటి భక్తిని మనం అలవరుచుకోవాలి. ఏ భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని కీర్తనలు చూసినా వారు భగవంతుని ఎంత ఆశ్రయించి ఉన్నారో వారి పద్ధతులు కూడా అంత పత్యంగా ఉంటాయి. మాత్ర వేసుకుని పత్యం చెయ్యను అంటే ఇంకొక వైపు నుంచి స్టార్ట్ అవుతాయి విరోచనాలు అవుతూ ఉంటే మాత్రలు వేశాట డాక్టర్ గారు, ఏమండి ఈ మాత్ర వేసుకోండి మీరు అని చెప్పి కాస్త దావ తాగండి ఇంకేం తీసుకోవద్దు ఈ రోజు అన్నం కూడా తినొద్దన్నట్ట. ఇంటికి వెళ్ళి ఆయన అనుకున్నట్ట, డాక్టర్ గారు ఒక మాత్ర వేసుకుని నన్ను దావ తాగమన్నారు కాబట్టి నేను నాలుగు మాత్రలు వేసుకుని ఆవకాయన్నం తింటే ఏమవుతుందంట అనుకున్నాడు. అంటే ఏమైంది అప్పుడు, అప్పుడు దాకా కింద నుంచే వెళ్ళేది, అప్పుడు పైనుంచి కూడా వెళ్తాం. ఎలా ఉంటుంది మరి? పత్యం చేయకపోతే రోగమే నయమవు. అలాగే మనం కూడా భగవంతుని యందు భక్తి యోగ మార్గంలోకి రావాలంటే వీటన్నిటి మీద ఉన్నటువంటి రాగాన్ని, రాగద్వేషాలు అనేటువంటి ఈ రాగద్వేషాలతో కూడినటువంటి భావనని మనం పత్యం ఆచరించాలి. అందరి యందు భగవద్భావన కలిగి ఉండాలి. ధర్మం ఎంతవరకు ఎవరికి ఎలా చెయ్యాలో అంతవరకే మనం ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే ధర్మజ్ఞుడైనటువంటి శ్రీరాముని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. ధర్మస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలో ఉంటాం. అందుకని మన కవాటాలు తెరిచి ఉండాలి భగవద్భావానికి. మన కవాటు ఖోలో ఖోలో మన విషయ ఖోలో ఖోలో మన కవాటు ఖోలో. మన కవాటు ఖోలో ఖోలో మలిన విషయ ఖోలో ఖోలో మన కవాటు ఖోలో ఖోలో మలిన విషయ ఖోలో. కాను కో బులాలో ప్రేమ సే బసాలో సీరా పహచాలో ప్రేమ సే అపనాలో పాండురంగ పహచాలో ప్రేమ మన కవాటు కోలో అహంకార మమకారాల్ని తొలగించి రాముని సాక్షాత్కారం చేసుకోవాలి. మలిన విషయ తోలు లోపల నుంచి మలి విషయాలన్నింటినీ కూడా కడిగేసే రాముకో బులాలు, రాముని పిలు, రాముకో బులాలు, ప్రేమతే బస్తాలు, ప్రేమతో ఉండేట్టుగా చేసుకో. రాముకో పాఠ్యాలలో అక్కడే ఉన్నాడు. జ్ఞాన భావన ముందుది భక్తి భావన, తర్వాత జ్ఞాన భావన. రాముకో పాఠాల్లో ప్రేమతే అప్పనాలు నా బాపు రాముడు నావాడు, నాది కాకుండా ఎక్కడ పోయింది? ఆస్తిపాస్తులు ఇవన్నీ చూస్తే నాది అంటే, కాదు చూసి నాది అంటే కొడతారు. ఈ మైక్ చూసి నాది అంటే ఇంకేమన్నా ఉందా? రేపు మళ్ళీ నన్ను రానివ్వరు ఇక్కడికి. ఏమన్నా ఈ మ్యూజిక్ కాసేపు నేను నాది అన్నా అనుకున్న రానిస్తారు, రానివ్వరు. కానీ రాముడు నాది అంటే ఏమండి? ఎంతమంది నాది 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 ఎంతమంది అనుకున్నా అది అందరిది, ఏ ఒక్కరిదో మాత్రమే కాదు. రాముకో పాఠాలు, ప్రేమతి అప్పనాలు, పాండురంగ బోలు, పండరినాథ్ బోలు, కమలమైన బోలు, కలశహరణ బోలు, సంకీర్తన కరులు, సంసేవన కరులు, చరణ ధ్యాన కరులు, జన్మధన్య కరులు. గుజరహాయి కాల్ కాలం వెళ్ళిపోతుంది, తీర్చే పడాహే వెనకాల యముడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పాము నోట్లో ఉందండి కప్ప, కప్ప ఈగను పట్టుకుందామని చూస్తుందంట. కామని ఈ పాము కప్పను పట్టుకుంటుందా, పాము ఈగను పట్టుకుంటుందా? మనకు కూడా కాలం అనేటువంటిది మింగుతా వస్తోంది. ఎప్పుడు మింగుతుందో తెలియదు, చెప్పి మింగటల్లా అందరినీ. అనుకోకుండా అయిపోయిందండి అంటారు యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయినా అంతేనే అర్థం, అంతే. దుర్ఘటన అని ఒక మాట అనుకోకుండా, అదే సంఘటన కూడా ఉంటుంది. అనుకోకుండా దేవుడు దర్శనమైంది అండి, అది సంఘటన. అందుకని మనకేంటి వెనక పడుతున్నాడు ఆయన, చెప్పడా హై కాల్ పోతారా హై జ్ఞా పోతుంది, అయిపోతుంది సమయం, అయిపోతుంది, పోగొట్టుకుంటున్నాం. పడనా శరణ భగవాన్, భగవంతు శరణ పొందుదాం. అటువంటి సమయం, సమయం మించిపోతే రాదు. మన కాలం వెళ్ళిపోయేదే కానీ వచ్చేది కాదు. వచ్చే కాలం అంతా పోయేదే, పోయే కాలం తిరిగి రాదు. కాబట్టి అన్నిటికన్నా గొప్పదైనది మన జీవితంలో మనం ఇవ్వాల్సింది సమయం. భగవంతుడికి ఇవ్వాలి. ఇది కొంత సమయమైనా, రోజుకి కొంత సమయమైనా, ఏమీ లేకుండా హాయిగా, మనసులో కూడా ఏమీ లేకుండా, బయట కాదు మనదంటూ ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతమైనటువంటిది జాగ్రత్త అవస్థలోనే ఎవరైతే ఏకాగ్రతగా మనస్సుని, ప్రణవాన్ని, మీరు నమ్మినటువంటి, మీరు ఆశ్రయించినటువంటి భగవంతుని ఎవరైతే ఆ భగవన్నామాన్ని ప్రణవపూర్వకంగా అనుష్ఠానం చేస్తామో భగవంతుడు అక్కడే ఉంటాడు. లేకపోతే కదా అదే ధ్యానం అంటే. మళ్ళా ఈ విషయాన్ని గురించి మళ్ళా రేపు చర్చించుకుందాం. ఎందుకంటే అందరికీ సమయానికి వదిలిపెడితే మళ్ళా రేపు సమయానికి వస్తారని ఆవేదన. కాబట్టి అదే ఆశ్రమంలో అనుకోండి, రండి చెప్తాను కానీ భయపడకండి. నవరాత్రిలో 8:30 మొదలు పెడితే సాయంత్రం 4:30 అవ్వచ్చు, 6:30 అవ్వచ్చు చెప్తాను. అది సత్సంగం అన్నమాట. అందుకని భగవంతుడి చేతిలో ఉండాలి మనం ఎప్పుడు కూడా. మన చేతిలో అన్ని పెట్టుకుంటున్నామా? ఎన్ని పెట్టుకున్నా మన చేతిలో నిలుస్తుంది కనుక కనీసం జీవితంలో కొంత సమయాన్నైనా భగవంతుడికి అర్పించాలి. మనం నిజమైనటువంటి జీవితంగా మార్చుకోవాలి, నిజమైనటువంటి జన్మగా చరితార్థత చెందాలి. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని సద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధన ధాన్యములను, అఖండ సాధనా సంపత్తిని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధన ధాన్యములను, అఖండ భగవన్నామామృత రసాస్వాదాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా భగవానుడు రక్షించుగా. కసుకీ భవ సుఖీ భవ. హరే ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, ఎవరు ఏ భగవంతుని ఆశ్రయించారో, ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో, కొద్ది నిమిషాలు మనసును అంతరముఖం చేసి ధ్యానం చేసుకుని ప్రార్థనతో ఈ కార్యక్రమానికి ముగింపు చేసుకుందాం.